ఈ పిచ్చాళ్ళకి ఏం తెలుసు, అబ్బో ఆయన ఉపన్యాసం చెప్తే జనం వచ్చేస్తున్నారు, ఆయన గొప్పవాడంట, వీడికి తెలుసునట్టు. ఈ చెప్పేవాడికి గొప్పవాడంట అన్నవాడు కదా, వీడేదో మహాపండితుడగా, వీడేదో గొర్రెలంటివాడు, అయినా వీడే అక్కడ కామెంట్ పెట్టేయటం, వాడి లెవెల్లో వాడు కామెంట్ పెట్టడం, ఇవి చేయకూడదు మనం. నేను అందుకనే బయటికి రాని ఎంతోమంది పండితులను చూసి వారిని గౌరవిస్తూ ఉంటాను. ఎటువంటి పండితులు ఉన్నారండి మహానుభావులు? కాకపోతే వచ్చే తెప్పులు ఏంటంటే, వాడు చెబితే కొందరికి అర్థం కాకపోవచ్చు, అది కూడా కారణం. పాండిత్యం ఉన్నవాళ్ళు పండితులకి అర్థమయ్యేలా చెబుతారు, కానీ పావర్లకు చెప్పలేకపోవచ్చు. కొందరు బాగా దగ్గరికి చేరువవచ్చు వాళ్ళ యొక్క భాష వల్ల. డిస్కో డాన్స్ చేసేవాడి దగ్గరికి ఇప్పుడు పురకరం పెడితే పద్మాకర్ గారి దగ్గరికి మహా అయితే మీరు 100 మంది 200 మంది వస్తారు అమెరికాలో. అదే ఒక ఆవిడ డిస్కో డాన్స్ చేసిందని టిక్కెట్ పెట్టండి, $1,000 పెట్టి టిక్కెట్ కొరుకుని వెళ్ళిపోతారు. నాకు $1,000 ఇచ్చేవాడు నూటికి కూడా ఎవడో ఒక గుంజాత్తుడు ఉంటాడు. ఎందుకంటే అక్కడ డిస్కో డాన్స్, అది అక్కడ డిస్కో డాన్స్లో బెత్తడి గొట్లు కట్టుకుని ఆహా అని ఎగురుతూ ఉంటే పద్మాకర్ గారి మంచి కంటూ ఎవరు చూస్తాడు? పండితులు కాబట్టి, యోగులు కాబట్టి వీరు చూస్తారు. ఆ యోగులు అక్కడికి వెళ్ళి అవి చూస్తారు. అందుకని అబ్బో ఆట కావాలా పాట కావాలా వచ్చినంత జనం పద్మాకర్ గారికి రాలేదు కాబట్టి పద్మాకర్ గారు వేస్ట్ ఫిలో అనుకుంటామో అనుకోలేము మరి. కాబట్టి ఇది టేస్ట్ ఫిలో, అవి వేస్ట్ ఫిలో. వేస్ట్ దగ్గరికి ఎప్పుడు పెడతారు? వేస్ట్ మీద ఎప్పుడు ప్రతిరోజుకి టేస్ట్ ఉంటుంది కరెక్ట్, మీరు చూడండి ఎక్కడన్నా సరే. కాబట్టి జనం కొలబద్ద కాదు, కానీ మహాత్ములు ఈ సృష్టిలో ఎప్పుడు ఉంటారు. అటువంటి వాళ్ళకి పేరు రావచ్చు రాకపోవచ్చు. నేను అలాంటి మహాత్ముణ్ణి, కానీ మేరు పర్వతం ఇదంతా అనుకుంటున్నది వింజ పర్వతం. మేరు పర్వతం చుట్టూ గ్రహాలు తిరగడం వల్ల ఆయనకి ఎక్కువ పేరు వచ్చింది. నా చుట్టూ ఎవడో తిరగకపోవటం వల్ల, నాకు భజన పరులు లేకపోవటం వల్ల నాకు రావలసినంత పేరు రాలేదు. ఏమైనా వీడు పడగొట్టేద్దాం అనుకుని వింజ పర్వతం ఏం చేశాడు? ఒక్కసారి శరీరం పెంచాడు. సూర్యుడు మొదలైనటువంటి గ్రహములు మేరువు చుట్టూ తిరగకపోతే మేరువుకి పేరు ఆగిపోతుంది. సూర్యుడు నడిపిన మహానుభావుడు ఈ వింజ పర్వతం అంతా నన్ను తలుచుకుంటారు అని మేరువుకి పేరు రాకుండా చేయడానికి ఈయన ఒక్కసారి పైకి పెరిగిపోయాట. ఆయనకి పైకి పక్కకి పెరగలిగే శక్తి ఉంది, ఎగిరే శక్తి లేదు, రెక్కలు పోయేదండి. అందుకని రెక్కలు లేవు గనక పైకి లేవగలరు కదా అని పొడుగ్గా వింజ పర్వతం శరీరం పెంచాడు. దాంతో ఏమైంది, సూర్యుడు యొక్క రథం మహావేగంగా వచ్చింది. ఆ 7 గుర్రాలు వింజ పర్వతానికి తగిలి బోర్లా పడి ఆగిపోయాయి. వింజ పర్వతం ఎంత శరీరం పెంచకపోతే ఎక్కడి సూర్య భగవానుడు? యుగ సహస్ర యోజన పర భాను, యుగ సహస్రం అంటే ఏకం కాదు, అన్ని ఏకంగా సహస్రం అంటే 1000 యుగముల పైన ఉన్నటువంటి ఆ మహానుభావుడు సూర్యుడు ఈ వింజ పర్వతం అంతవరకు శరీరం పెంచడంతో దానికి ఢీకొని ఆగిపోయాడు. దాంతో ఏమైపోయింది ఇప్పుడు? మేరు పర్వతం చుట్టూ తిరిగితే అటు ఏషియన్ కంట్రీస్, ఇటు వెస్టర్న్ కంట్రీస్ రాత్రి పగలు రాత్రి పగలు పొందుతాయి. ఇప్పుడు పెద్ద సమస్య ఏంటంటే, భారతదేశం వైపు ఉన్నటువంటి తూర్పు దేశాలన్నిటికీ చీకటి అలాగే ఉండిపోయింది. ఇటు వెస్టర్న్ కంట్రీస్ వాళ్ళకి ఎప్పుడు వెళుతూ ఉండిపోయింది. ఇటుండిపోయాడు సూర్యుడు. సూర్యుడు తిరగకపోవడం వల్ల రాత్రి పగలు ఆగిపోయాయి, వాచీలు ఆగిపోయాయి. ఇక్కడ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఏంటో ఎప్పటికీ చీకటి పడదు అనుకుంటారు వీళ్ళు, అసలే దిక్మంది 9 చీకటి పడదు ఇక్కడ. అటువంటిదేమో ఇప్పుడు 8 రోజులైనా చీకటి పట్టల. అవతల వాళ్ళకేమో తెల్లారదు, ఇక్కడేమో చీకటి లేదు అటు తెల్లవారదు. దాంతో రోజులు ఆగిపోయి అన్ని రకాలే స్తంభించిపోయాడు. ఎప్పుడూ పగలున్నా ఎప్పుడూ రాత్రి ఉన్నా అదొక పెద్ద ఇబ్బంది. కాలస్తంభనతో ప్రపంచం అంతా అట్టుడికిపోయింది. దానివల్ల వచ్చే ఇబ్బందులు అన్నీ ఎన్నికావు, యజ్ఞాలు ఆగిపోతాయి, నిద్రలు ఆగిపోతాయి, సంసారాలు ఆగిపోతాయి. ఎప్పుడు ఉద్యోగంలో అదే టైం అంటే ఎలాగండి మరి? మీకు రెస్ట్ కావాలి కదా. పాప మీరు సాయంత్రం 4 గంటలకి స్టాప్ అయిపోయింది, మొత్తం ప్రపంచం వాచ్యంతాను. మీరు 4 గంటలకు కూర్చున్నారు, 5 ఇంటికి వెళదామని పాపం బయట 6 పెట్టుకు కూర్చున్నారు. ఈ 4 టైం దాటదు. దాంతో ఇంకేమైపోయింది అనమాట, పిల్లలు స్కూల్లో ఉండిపోయారు, వాళ్ళు మాడిపోతున్నారు, ఈయన కదలడానికి లేదు, 5 అయితే కానీ కదలడానికి లేదు. ఇక్కడ 5 అయిపోయాడు, అక్కడ 5 అవ్వదు, ఇక్కడ 5. ఇలా ప్రపంచం అస్తవ్యస్తమగానే దేవతలంతా బ్రహ్మ దగ్గరికి వెళ్ళి మొరపెట్టారు. నేను క్లుప్తంగా చెబుతాను అగస్త్య చరిత్ర కాబట్టి. అప్పుడు బ్రహ్మదేవుడు, నాయనలారా ప్రస్తుతం మేమేం చేయలేం, ఈ వింజ పర్వతం కిందకి దిగేలా చేసే శక్తి మాకు లేదు, ఎందుకంటే వాడికి మేము అలాంటి వరాలు ఇచ్చాం, వరాలు ఇచ్చి వెనక్కి తీసుకోలేం, కాకపోతే మీరు ఒక్క పని చేయొచ్చు. ఈ వింజ పర్వతం గర్వం సర్వం కర్వం చేసే శక్తి ఒక్కడికే ఉన్నది, ఆయనే అగస్త్య మహర్షి. అగస్త్యుడి కనపడ్డా వింజ పర్వతం తలకే వంచవలసిందే, కాబట్టి మీరు వెళ్ళి అగస్త్యుని కాడు పట్టుకుని, అగస్త్య
సూర్యుడు మళ్ళీ యథాప్రకారంగా తిరిగేటట్టు చెయ్యి, వింజపర్వతం పొడుగ్గా పెరిగిన వాడు కుదేలయ్యేలా చెయ్యి, కుంచుకుపోయేలా చెయ్యి అని ప్రార్థించండి. ఆయన కాశీలో ఉన్నాడు, మంచి ఆశ్రమం కట్టుకున్నాడు. అక్కడికి పొండగానే వెంటనే వీళ్ళంతా మంచి పాట చెప్పావని కాశీ వచ్చారు. ఈ ఒక్కతో కాశీ వచ్చి కాశీ దర్శనం చేసుకున్నారు వాళ్ళు. వాళ్ళు ఎంత ఆనందపడిపోయారు తెలుసా? వింజపర్వతం అమ్మ, ఎంత ఉపకారం చేసేవరా నువ్వు? నువ్వు బాగా శరీరం పెంచబట్టి సూర్యుడు ఆగిపోయాడు. ఆగిపోవడంతో లోకంలో కాలం ఆగిపోయింది. కాలం ఆగిపోబట్టి మేము బ్రహ్మ దగ్గరికి వెళ్ళాం. బ్రహ్మగారేమో కాశీ వెళ్ళి అగస్త్యుడిని ప్రార్థించండి అన్నాడు. ఈ వంకతో కదా కాశీ వచ్చాం, లేకపోతే కాశీ రాగలమా? కాశీకి రావడం అంటే ఎంత యోగం, అది ఎంత మహాపుణ్యం ఉంటే కాశీ వస్తాం అని పొంగిపోయారు వాళ్ళు. ఏకకాలంలో ఏకక్రియ దీర్ఘకరి, పని ఒకటి కానీ రెండు పనులు అయ్యాయట. ఒక పనితో రెండు ప్రయోజనాలు, టూ బైట్స్ ఎట్ ఏ షాట్ అంటారు. ఏమిటి? అగస్త్యుని ప్రార్థించి వింజపర్వతం గర్వం తగ్గించడం ఒక పని, దానికి ముందు కాశీలో విశ్వేశ్వర దర్శనం, అది మహాయోగం అని ఆనందపడి కాశీలో చేయవలసిన పనులన్నీ చేసుకుని ఆ తర్వాత అగస్త్య మహర్షి దర్శనానికి వెళ్ళారు. ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు అగస్త్యుడు అంటే, అగస్త్యుడు అక్కడున్నాడని కొందరు చెప్పారు, ఎక్కడున్నాడని చెప్పారు. ఆయన క్షణంలో ఎక్కడా ఉండడు, ఎందుకంటే కాశీ అంతా తిరుగుతాడు ఆయన. కాశీ అంటే అంత ఇష్టం. కాశీ వెళ్ళినవాడు గదిలో పడుకుని నిద్రపోకూడదు. ఏ అప్పుడు అమెరికా వచ్చినా గదిలో పడుకుని నిద్రపోయి, కాశీ వెళ్ళినా నిద్రపోతే ఉపయోగం ఉంది? ఎక్కడికైనా వెళితే ఆ ప్రదేశాలన్నీ చూడాలట. నేను చెప్పలా, ఆయన ఇప్పుడు కాశీలో మాత్రం ఇలకడలో ఒక చోట ఉండట. ఎందుకంటే కాశీ అంత దివ్యక్షేత్రం కదండి. కాశీ పంచక్రోశుల ప్రాంతం, ఆ పది మైళ్ళు కూడా అణువణువు ఈశ్వర స్వరూపం. ఇంతెందుకు? అన్నపూర్ణాదేవి కంటే కూడా ఎక్కువ ప్రేమిస్తాను కాశీని అన్నాడు ఆయన. కాశీని ఎక్కువ ప్రేమిస్తావా, నీ భార్య పార్వతిని ప్రేమిస్తావా అంటే ముందు కాశీయే నాకు ఇష్టం అన్నాడు ఆయన. శుద్ధాంతకాంత అంటాడు ఆయన, క్షేత్రమునకు అంత విలువ ఉంది అన్నాడు ఆయన. అందుకే విశాలాక్షీదేవి కాశీని చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది అక్కడ. మహానుభావుడు అగస్త్యుడు అది తెలిసి కాశీలో మణికర్ణికా ఘట్టం, హరిశ్చంద్ర ఘట్టం, ఇలా అన్ని ఘట్టాలు తిరుగుతూ ఉండేవాడు. అక్కడికి వెళ్ళి ఆ ఇసుక ఒంటికి పూసుకునేవాడు. అందులో వెన్నెలు వచ్చినప్పుడ ఇంకా తెగతిరిగి పెట్ట, వెన్నెల రాత్రుల్లో నిద్రపోవడం మానేసి గంగానది తీరంలో రేవులన్నీ తిరిగి శివశివాన్ని పాడుకునేవాట. ఆ మందాకిని ఆ త్రివేణి వలనంబు, ఆ బాహ్య కక్ష్యాస్థలంబు, ఆ మధ్యాంతర కక్ష్యలు, ఆ విమల దివ్య జ్యోతి రుద్రము, భణ శ్రీమద్ విశ్వపతి శలింగము మదిన్ చింతింప, కాశీ మహాగ్రామం విప్పుడు నా కనుంగవకు సాక్షాత్కారము దైకును. ఆయన అంటాడు ఒకప్పుడు వ్యాసులతో, ఆ గంగానది, త్రివేణి సంగమం, కాశీనగర వీధులు, అటూ ఇటూ ఉన్న మేడలు, ఆ మేడలపై ఉన్న పెద్ద పెద్ద మిద్దెలు, స్తంభాలు, మంటపాలు, భవనాలు, విశ్వేశ్వర జ్యోతిర్లింగం, డుంటి విఘ్నేశ్వరుడు, అన్నపూర్ణ మాత, విశాలాక్షి, శనైశ్వరుడు, వీళ్ళందరూ నాకు ఎప్పుడూ కంటికి కనపడుతూ ఉంటారు. ఎక్కడికెళ్ళినా వాళ్ళు అలా కంటి ముందు నృత్యం ఆడుతూ ఉంటారు. వాళ్ళని తలుచుకుని, కాశీ గురించి తలుచుకుని పొంగిపోతూ ఉంటాను. కాశీ మహాగ్రామం నా కళ్ళకి సాక్షాత్కరిస్తుంది అన్నాడు ఆయన. ఎక్కడున్నా కంటి ముందు సాక్షాత్కరిస్తుందిట. భక్తితో తలుచుకుంటే చాలు, నా కంటి ముందు కాశీ అలా కనబడుతుంది, అక్కడ ఉన్నట్టే ఉంటుంది అంటాడు ఆయన. ఆనందంబున అర్ధరాత్రముల చంద్రాలోకముల్కాయగా నానా సైకత వేదిక స్థలముల నల్దిక్కుల శంభు కాశీనాథులు తరుణేందు శేఖరు శివు శ్రీకంఠుని పాడుదు మేనెల్ల పులకాంకుర ప్రకరముల్ నిండార మిన్నేటిలో. ఆనందంతో అర్ధరాత్రి పూట చంద్రాలోకముల్ కాయగా మంచి పండు వెన్నెలకు వస్తూ ఉండగా, ఆ వెన్నెల్లో అర్ధరాత్రి పూట గంగానదీ తీరంలో తిరిగేవాడిని నేను అన్నాడు ఆయన. గంగానదీ తీరం అంతా ఇసుక తిన్నెలు కదా. ఆ ఇసుక తిన్నెలు ఇప్పుడంటే పెద్ద పెద్ద రాళ్లతో రేవులు కట్టారు కానీ అప్పట్లో ఇసుక తిన్నెలు ఎక్కువ ఉండేవి. ఆ ఇసుక తిన్నెల్లో రాత్రిపూట అటు ఇటు తిరుగుతూ శంభో కాశీనాథ తరుణేందు శేఖర శివ శ్రీకంఠ శితికంఠ అంటూ ఆనందంతో పాటలు పాడుకుంటూ తిరిగేవాడిని. శివుడి గురించి గానం చేసేవాడిని అన్నాడు ఆయన. నారా సైకత వేదిక స్థలముల, సైకతం అంటే ఇసుక, ఇసుక వేదికలు, ఇసుక తిండలపై తిరిగేవాడిని. కాశీ అంటే అంత ఇష్టం అన్నాడు ఆయన. కాబట్టి కాశీ వెళ్ళే వాళ్ళు ఎప్పుడు సాధ్యమైనంత వరకు ఏదో రాత్రిపూట పడుకోవాలి తప్ప 24 గంటలు పడుకోకూడదు. విశ్రాంతి తీసుకోవడానికి ఇక్కడికి వెళ్ళక్కర్లా, రెస్ట్ తీసుకోవడానికి ఇక్కడికి రండి. వెస్ట్కి ఎలాగో వెస్టర్న్ కంట్రీస్ రెస్ట్ తీసుకొచ్చు పర్వాలేదు, శనాదివారం 2 రోజులు ఏ పని ఉండదుగా హాయిగా పడుకుని నిద్రపోవచ్చు, 10 గంటలకో 11 గంటలకో రావచ్చు. కానీ అక్కడికి వెళ్ళి కాశీకి కూడా వెళ్ళి నిద్రపోవడం ఏంటి? కాశీలో హాయిగా తిరగండి, ఇసుక తిండల్లో తిరగండి, ఆ ప్రతి ప్రాంతం తిరగండి, లింగాలను చూడండి. మన అదృష్టం చెప్తు మహానుభావుడు ఒక ఆయన ఇప్పుడు అక్కడ ముఖ్యమంత్రి, ఇటు ప్రధానమంత్రి అవడం వల్ల ఆ చెండాల పీరుగులందరినీ తీసి పారేస్తున్నారు వాడిని. తురకాళ్ళంతా ఆక్రమించుకుని, ఇళ్ళన్నీ ఆక్రమించుకున్నారు, అవన్నీ తీసి అందంగా లింగాలన్నీ బయలు బయటపడేలా చేస్తున్నారు. నీలకంఠలింగం ఉంటుంది అక్కడ, ధ్రువలింగం ఉంది, ధ్రువలింగంలో ఇంటర్మీడియట్ కాలేజీ పెట్టేశారు. ఎక్కువ తురకాళ్ళు అన్నీ ఇంచుమించుగా ఆ ప్రాచీన కాలపు లింగాలన్నీ లాగి పారేశారు. అగస్త్యేశ్వర లింగం, బ్రహ్మేశ్వర లింగం అన్నీ కొట్లు కింద అయిపోయి, చీకటి కొట్లు కింద 67 పరిపాలించిన దరిద్రులు మనల్ని నాశనం చేసి పారేశారు. అందులో బతికుంటే నెహ్రూగడ సంతం చూడాలనిపిస్తున్నారు నాకు, అంత కసిన వాటి అటువంటి వాడి వల్ల దేశం పాడించారు నాడుకోవడం. ఇలా నాస్తికుడు మనకి ప్రధానమంత్రి అవడం అది మహాభయంకరం అయిపోయింది. నిజంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ కనుక అయి ఉంటే మన కాశీ మనకు అద్భుతంగా దక్కేది. అదృష్టం సోమనాథలింగం అయినా కట్టాడు ఆ పుణ్యాత్ముడు. ఎందుకు చెప్తానంటే తురకాళ్ళ మీద పెంచేవాళ్ళంతా కాంగ్రెస్ వాళ్ళు, ఆ నెహ్రూ లాంటి వాళ్ళంతా కాన్నులు వాళ్ళు. పక్కనేమో నెహ్రూ అని కొంతకాలం తర్వాత గాంధీ గారు లాగేసుకున్నారు అన్యాయంగా. గాంధీ గారి పేరు సోనియా గాంధీ అంటాడు. గాంధీ ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళందరికీ? నేను మొహమాట లేకుండా అడుగుతున్నాను, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు లాక్కొచ్చి? ఇందిరాగాంధీ మొగుడు ఎటు ఎవడు వాడు? ఫిరోజ్ ఖాన్, ఖాన్ను కొట్టి ఫిరోజ్ గాంధీయా అంటే గాంధీ అనే పదం ఉంటే ఓట్లు పడిపోతాయని మనకి అందరికీ ఆ గాంధీ గారికి కొట్టుకొని దండం పెడతాం కదా, అందుకని మనం లాగి పడేశారు అలా. ఎంత మోసమో తెలిసేది. మహానుభావులు వాళ్ళంతా అసలు స్వాతంత్ర రంగంలో పడిన వాళ్ళంతా పోయారు, ఈ నెహ్రూ కుటుంబం వచ్చి మన దేశాన్ని సర్వనాశనం చేసింది. భగవంతుడు అనుగ్రహించి ఇన్నాళ్ళకైనా మనకి విముక్తి కలిగించి ఇప్పుడు కాశీక్షేత్రాన్ని మనకి ఇస్తున్నాడు. నాకు ఆ వారణాసి అనే శబ్దం విన్నానా శరీరం గగురుపట్టు గురైపోతుంది అనమాట. అది అవిముక్త క్షేత్రం. ఆ క్షేత్రంలో వీలున్న రేవులన్నీ తిరగండి. కేదారఖండం అని ఉంటుంది, అక్కడ కేదారేశ్వరుడు ఉంటాడు, చింతామణి గణపతి ఉంటాడు. ఆయన దగ్గరికి వెళ్ళి మీరు ఏమి చింతిస్తే ఆ కోరిక తీరుస్తాడు, చింతామణి లాంటి వాడు ఆయన. ఇలా ఎన్ని రకాల విఘ్నేశ్వరుడు. అలాగే సూర్యుడు అక్కడ 12 రూపాలతో ఉంటాడు. ఖగోల్కాదిత్యుడు, సాంబాదిత్యుడు, ఖగాదిత్యుడు, లోలాదిత్యుడు, విక్రమాదిత్యుడు, అరుణాదిత్యుడు, సాంబాదిత్యుడు, అబ్బా ఆ 12 రూపాలు చూడండి. ద్వాదశాదిత్యులు అంటారన్నమాట. ఇవన్నీ మన కాశీఖండంలో ఉంటాయి. ఇలా ఆ రూపాలన్నీ చూడాలి. కాశీ వెళ్ళి ఇవన్నీ చూడాలంటే అవన్నీ ఆక్రమణలు గురి అయ్యాను కదా, ఇళ్ళు కట్టారు కదా, అవన్నీ ఇప్పుడిప్పుడు తొలగించి విశాలము చేసి అద్భుతమైన ఆలయ నిర్మాణం మళ్ళీ చేస్తున్నారు. భవిష్యత్తులో 1 ఏడాది లోపే మనకి ఆ శుభ దృశ్యం కనపడి తీరుతుంది. ప్రాచీన కాశీ వైభవం వస్తుంది. ఆ ఎదురుగుండా ఉన్న దరిద్రపు మసీదులు లాంటివి పోతాయి. అయోధ్యలో కూడా రాముడు వచ్చి తీరతాడని నాకు నమ్మకం ఉంది. మీరందరూ కూడా గట్టిగా ప్రయత్నించి శ్రీరాముడు అనుగ్రహం ఉంటే ఏమైనా వస్తాయి. జై శ్రీరామ్ అని అందాం. మనం బెంగాల్లో లేము, బెంగాల్లో అయితే శ్రీరామ్ అన్న వాళ్ళ మీద చేసేట్టు ఉంది అది. అంచేత మమతా వేగం గారు, మనం వేగం కాదు, మనం ఆవిడ నోటికి వేగం వేసేద్దాం, వేగంగా రామాలయం వచ్చేలా చూసుకుంటాం ఈశ్వరుడు యొక్క అనుగ్రహం వల్ల. సరే ఇదో పక్కన పెడితే ఎందుకు చెప్తానంటే కాశీలో అంత ప్రదేశాలన్నీ తిరుగుతూ ఉంటాడు ఆయన. అటువంటి ఆయన్ని చెట్ట చివరికి మారేడు తోటలో పట్టుకున్నటువంటి దేవతలు. ఆ మారేడు తోటలో ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన శివుడే భోక్త శివుండే దాత శివుడే చేయుమకాదిక్రియల్ శివుడే సర్వము నే శివుండనుచు చింతింపుచున్ పాడుచున్ సవిధ శ్రీఫల వృక్షవాటికల భస్మస్నాన శుద్ధాంగుడై భవ కాశీధవ నీలకంఠయనుచున్ భావింపుచున్ పాడుచున్. శివుడే భోక్త, తినేవాడు శివుడు, ఇచ్చేవాడు శివుడు, నేనే శివుణ్ణి, శివుడే నేను. సంస్కృతంలో కాశీఖండలో శివోదాత శివోభోక్త శివోహం అంటాడు వ్యాస మహర్షి. శివుడే అన్నీ ఇస్తున్నాడు, ఇచ్చిన వాటిని తినేది మళ్ళీ శివుడే. శివుడే సర్వం, నేనే శివుణ్ణి, శివోహం అనుకుంటూ ఒళ్ళంతా విభూతి పూసుకుని భస్మం ఒళ్ళంతా పైనుంచి కింద దాకా పూసేసుకుని జటాచోట నుంచి పాదం వరకు భస్మం పూసుకుని భస్మ స్నానం చేసి మారేడు తోటలో తిరుగుతున్న ఆయన చూచారు. ఆ తర్వాత ఆయన వీళ్ళందరినీ ఆదరించాడు. ఎందుకు వచ్చారంటే వింధ్యపర్వతం గర్వం అడచండి అన్నారట. అలాగే మాటిచ్చాడు. వాళ్ళు ఆనందంగా వెళ్ళిపోయారు. ఇక అక్కడి నుంచి ఆయన ఏడవడం మొదలెట్టాడు. వాళ్ళకి తీరా మాటిచ్చాడు, కానీ మాటిచ్చిన తర్వాత ఎందుకు బాధపడ్డాడు తెలుసా? వింధ్యపర్వతాన్ని అడచడానికి వెళ్ళాక ఇంక మళ్ళీ కాశీ వచ్చే అవకాశం ఉండదు ఆయనకి. యావత్ జీవితం ఇంకా కాశీకి రాకుండా అవతలే వండిపోవాలి, సౌత్లో వండిపోవాలి, నార్త్లో ఉండే అవకాశం లేదు, ఉత్తర భారత్లో ఉండను నేను, దక్షిణ భారత్ పోవాలి అనుకుంటూ లోపాముద్ర వింధ్యపర్వతం గర్వం ఆ మాత్రం అడచలేడు ఆ ఇంద్రుడు. ఇంద్రుడు వజ్రంతో కొడితే పర్వతాలు రెక్కలు తెగాయి. వాడు వెళ్ళి ఆ వింధ్యపర్వతం శిఖరం విరగొట్టలేడా? పక్కనున్న అగ్నిహోత్రుడు ఆ కొండను తగలబెట్టలేడా? వాయుదేవుడు తలుచుకుంటే కొండ ఎత్తుకెళ్ళి సముద్రంలో పారేయలేడా? నా కర్మగారు నన్ను కాశీ నుంచి గెంటేయడానికి వీళ్ళంతా నా మీద పడ్డారు కానీ అని బాధపడ్డాడే. కారణం ఏమిటో మనకే తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఆయన బయలుదేరాడు, వింధ్యపర్వతం దగ్గరికి వెళ్ళాడు. వింధ్యపర్వతం అగస్త్యుడు చూడటంతో బాగా పొడుగ్గా పెరిగాడన్నాను కదా, వంగి నమస్కరించాడు. అలా వంగి నమస్కరించగానే ఇప్పుడు ఆయన అలాగే ఉండు అన్నట్ట. మా ఆవిడ నువ్వు చూసావు కదా కొంచెం వృద్ధురాలు, రిటైర్ అయిపోయింది ఈ మధ్యన. ఈవిడ కొండ ఎక్కలేక ఇబ్బంది పడుతోంది, మోకాళ్ళు నొప్పులు, పాపం కుర్చీలో కూర్చోవాలి అని ఎందుకో ఎంత వేళాపడగలడు తెలుసా, వృద్ధురాలు ముసరాడు అయిపోయింది, కొండలెక్కలేక బాధపడుతోంది. కాబట్టి నువ్వు ఇలా వంగిన వాడు ఇలాగే ఉండు, మేము నీ కొండెక్కి అవతల ఒడ్డు కడతాం, మళ్ళీ మేము ఇటు వచ్చేదాకా ఇలాగే పడుండు అన్నట్టు. అంటే ఇప్పుడు ఏమవుతున్నారు, మళ్ళీ ఇటు వస్తే ఈయన ఇటు రాగానే కొండ మళ్ళీ పైకి లేస్తుంది, అందుకని లేవకుండా ఉండడానికి మళ్ళీ రాలేదు అదనమాట ఆయన బాధ. ఎందుకంటే వాడు భక్తుడు, దండం పెట్టిన వాడు ఏం చేయలేరు కదండి. ఎవరైనా సాష్టాంగ నమస్కారం చేసి తలెత్తకుండా బాబోయే నువ్వే దిక్కరికి ఆడు పట్టుకుంటే వాడిని చెప్పించలేడు ఈయన. పాప వాడు వినయంగా దండం పెట్టాడు. అందుకని ఏం చేయాలి, దండం పెట్టిన వాడు లేవకుండా ఉండాలంటే దానికి ఒకటే మార్గం, నేను నా భార్యతో నిన్ను దాటి పెడతాను, మళ్ళీ మేము ఇటు వచ్చేదాకా కాశీ వైపు వచ్చేదాకా నువ్వు అలాగే పడుండు, మళ్ళీ లేవద్దు. ఒకవేళ లేచావనుకో నా సంగతి నీకు తెలుసు కదా అనగా, అయ్యా మీ సంగతి నాకు తెలియపోవడం ఏంటండి బాబోయ్, మీరు మళ్ళీ ఇక్కడికి వచ్చేదాకా అసలు తలెత్తుతానా, కొంచెం కళ్ళెత్తి మీరు ఎప్పుడు వస్తారా చూసుకుంటాను తప్ప తల మాత్రం ఎగరేయనండి బాబు అన్నట్ట. అలాగే పడుండు అని వెళ్ళిపోయాడు. అందుకని అన్నవాడు ఆయన బాధపడింది, నేను ఇంక జీవితంలో కాశీ రావడానికి లేకుండా అయిపోయింది, దేవతలు కొట్టరేది, లేకపోతే వాళ్లే ఈ వింధ్యపర్వతం సంగతి చూసుకునేవాళ్ళు. నేను మళ్ళీ పొరపాటున కాశీ మీద ప్రేమతో ఇటు మా ఆవిడతో వచ్చానా, ఈయన మళ్ళీ నేను అలవాడగానే బెదికిలేస్తాడు, సూర్యుడు యొక్క రథం ఆగిపోతుంది. ఇప్పుడు ఈయన వంగాడు కాబట్టి సూర్యుడు యథాప్రకారంగా తిరిగాడు, దాంతో లోకంలో పగలు రేయి కాలచక్రం అంతా తిరిగింది అనుకున్నాడు ఆయన. అప్పుడు ఆయన అంటాడు భార్యతోటి, కాశీలో ఎవరైనా ఉండాలనుకుంటే వాళ్ళకి నిత్యం విఘ్నములు కలుగుతాయి. అలా విఘ్నములు కలగజేసి ఇద్దరు దేవతలు ఉంటారు. వాళ్ళల్లో ఒక ఆయన పేరు సంభ్రముడు, ఇంకొక ఆయన పేరు ఉద్భ్రముడు. ఈ సంభ్రముడు అనేవాడు కాశీ వెళ్ళగానే కాశీ మీద మనకు అసహ్యం కలిగేలా చేస్తాడట. మొట్టమొదటిసారి కాశీ వెళ్ళండి, మీరు వెళ్ళగానే స్టేషన్లో దగ్గరే వాడు పరుసు ఎత్తుకుపోతాడు. అయ్యో సుభమాని కాశీ వచ్చాను, దిక్కుమాలని పరుసుపోయిందిరా బాబో, ఇంకెప్పుడు కాశీకి రాకూడదు అని అనిపిస్తున్నాం వాటి వీడికి. అలా కాశీ మీద అసహ్యం కలిగించి వీడిని గెంటీయడానికి ఈ సంభ్రముడు విఘ్నం కలిగిస్తాడు. అప్పుడు మనం తట్టుకోవాలి, ఇది విశ్వేశ్వర పరీక్ష, కాశీకి రాకుండా చేయడానికి విఘ్నం కలిగిస్తున్నాడు శివుడు అనుకుని మొండిగా తిరగండి అక్కడ. పోతే పోయే డబ్బులు అనుకోండి, అవసరమైతే రేవులో పడుకోండి, చావు వచ్చినా పర్వాలేదు రేవులో ఉంటానన్నారా. అప్పుడు రెండో వాడు ఉత్పన్నముడు, అమ్మాయ్యా వీడు కాశీ మీద అసహ్యించుకుని వెళ్ళడం లేదులే అని జారిపడి అప్పుడు ఏం చేస్తాడనమాట, మీ పరుచుపోయి మీరు రోడ్డు మీద కూడా ఉన్నారుగా ఈ విజయ్ వస్తాడు, ఇదేంటండి ఇక్కడున్నారు మీరు అని, నా దగ్గర ఉన్నాయిలండి నేను డబ్బులు తెచ్చానండి అని వీళ్ళకు రూమ్ ఇప్పిస్తాడు. ఆ విధంగా సంభ్రముడు ఇచ్చినటువంటి చిక్కుని ఉద్భ్రముడు తీరుస్తాడు. ఇలా ఇప్పుడు కాశీలో నిరంతరం చిక్కు చెక్కు, ఒక ఆయన చిక్కు పెడతాడు, రెండో ఆయన చెక్కు ఇస్తాడు. ఈ విధంగా ఇద్దరు కలిసి మొత్తం మీద వీళ్ళు ఒక ఆట ఆడుకుంటారు అన్నమాట. అందుకే కాశీలో ఉన్నంత వరకు నిత్యం విశ్వేశ్వరుని స్మరించాలి, నువ్వు ఎన్ని పరీక్షలు పెట్టినా మేము వెళ్ళాం, మమ్మల్ని మాత్రం ఇక్కడ నుంచి గెంటకుండా చూసుకోవయ్యా అని ప్రార్థించాలి. అలా ప్రార్థిస్తే మాత్రం ఆయన జారిపడి ఈ సంభ్రమోద్భ్రములను ఇద్దరిని పిలిచి, ఒరే వాడికి చిక్కులు పెట్టడం చిక్కులు తెరచడం ఎందుకురా, ఇప్పటికే పాప వాడు చాలాసార్లు వచ్చి విసిగిపోయాడు, ఇంకోడు జోలికి అడగంటారా బాబు వాడు రిటైర్ అయిపోతున్నాడు రా అని శివుడు వాడిని కొంచెం సముదాయిస్తాడట. అందుకని కాశీలో ఉండగా మనం ఏం చేయాలి, ఈ సంభ్రమోద్భ్రముల బాధకి గురి కాకుండా ఉండాలంటే నిత్యం శివ 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 అని కోరికడ. కాశీలో ఉన్నంతసేపు ఒక్కసారి కూడా కాశీ మీద విసుక్కోకూడదు, విశ్వేశ్వరుడికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు, విశ్వేశ్వరుడే దేవుడు అనుకోవాలి అక్కడ. అలా ఆయనని శరణాగతి పొందితే, సంపూర్ణ శరణాగతి పొందితే మాత్రం మనం అక్కడి నుంచి బయటేరాం. ఈ మాట నేను చెప్పలా, కాశీఖండవలో స్వయముగా అగస్త్యుడు అమ్మవారికి చెప్పాడు. సంభ్రమోద్భ్రములు ఉంటారని, కాశీలో ఉన్నవాడికి చిక్కులు కలిగించి వాడు బయటికి పోయేలా చేస్తాడని మనం విన్నాం. ఇప్పుడు కర్మగారు అదే నిజమయ్యింది. ఈ మధ్యకాలంలో కాశీలో ఉన్న మనం ఇంకా కాశీ వదిలి మనం ఎక్కడికి పెడతానని అనుకున్నారు వీళ్ళు. మనం కాశీ వదిలి వెళ్ళం కాక వెళ్ళం అనుకున్నారు. అనుకోగానే నెత్తి మీద ముట్టాడు శివుడు. కాబట్టి ఈసారి ఏం చేయాలి, మీరు పెడితే కాశీలో ఉండాలనుకుంటే కాశీలోంచి మేము వెళ్ళమండి అన్నం కాదు, కాశీలోంచి వెళ్లకుండా ఈశ్వరుడు చెయ్యాలని ప్రార్థించాలి. అది ఈశ్వరుడి మీద పెట్టాలి భారం. భారం ఈశ్వరుడికి అర్పించామంటే అప్పుడు ఈశ్వరుడు మనల్ని అక్కడ శాశ్వతంగా అట్టే పెట్టుకుంటాడు. ఇది నా ఘనత అనుకున్నావా, అయిపోతాం. కాశీలో ఉన్నంత వరకు అందుకే అనుక్షణం, ఇది విశ్వేశ్వర అనుగ్రహం అనుకోవాలి. తర్వాత కేవలం విశ్వేశ్వరుడు ఒక్కడే కదా, అక్కడ విశ్వేశ్వరుడు కొంతమందికి పదవులు ఇచ్చాడు ఆయన. వీళ్ళందరినీ పెట్టుకోవాలంటే ముందు డుంటి విఘ్నేశ్వరుడు, విఘ్నేశ్వరుణ్ణి, ఆ తర్వాత సూర్యుడు అన్నపూర్ణ ఆలయంలో ఉంటాడు ఆయన్ని పట్టుకోవాలి, అన్నపూర్ణని విశాలాక్షిని పట్టుకోవాలి, ఆపై విశ్వేశ్వరుణ్ణి, అన్నిటికీ మించి కాలభైరవుణ్ణి. ఇందులో ఎవరిని మనం తలుచుకోకపోయినా కాశీలో ఎక్కువ కాలం ఉండలేము. ఎందుకంటే కాశీలో మరణిస్తే ముక్తి, ముక్తి రావాలంటే పరీక్షలు ఎక్కువ ఉంటాయి. ముక్తి పొందాలంటే అంత తేలికేం కాదు, చాలా పరీక్షలు ఎదుర్కొంటే కానీ మోక్షం రాదు. మనం అంత తేలిగ్గా మోక్షం పొందామని అందుకే మీరు చూడండి, ప్రారంభంలో వ్యాసుడిని శివుడు గెంటేసినప్పుడు ఆయన భీమేశ్వరుడి దగ్గరికి వచ్చాడు, ఆ తర్వాత అగస్త్యుడిని కలిశాడు. అప్పుడు అగస్త్యుడు ఏమని ప్రశ్నించాడు, నువ్వు ఏవో కొన్ని పిచ్చి పనులు చేసి ఉంటావు అందుకే గెంటాడని అనకుండా లోలార్కునకు నీకు లోన ఏమేమి బోటు పుట్టదు కదా మాట మాట వెనకయ్య శ్రీ దుంటి విఘ్నేశ్వర స్వామి ధిక్కరింపడు కదా తెగువ నిన్ను ఆ కొన్న నిన్ను మధ్యాహ్న కాలంబున అరయకుండదు కదా అన్నపూర్ణ నెపమేమియును లేక నీయడాటమున పాటి తప్పడు కదా భైరవుడు అని నలుగురు గురించి చెప్పాడు. అయ్యా వ్యాస, నువ్వు కాశీ వదిలి భీమేశ్వరం వచ్చానంటున్నావు, దానికి ఏవో కారణాలు ఉండాలి అని మొదట ఏమన్నాడు, నీవు సూర్యుడితో తగాదా పడ్డావా, లోలార్కుడు అనే పేరుతో ఉన్న సూర్యుడికి నీకు మాటామాట తగాదా పుట్టి ఆయన గెంటేస్తే వచ్చావా. అలా ఆయన గెంటడే పోని వెనకయ్య డుంటి విఘ్నేశ్వరుడు తిట్టి పంపించాడా, ఆయన అలా తిట్టడే అంటాడు. మళ్ళీ ఆకలితో ఉన్న నీకు మధ్యాహ్నం పూట అన్నపూర్ణాదేవి అన్నం పెట్టలేదా, అందుకు బయటకు వచ్చావా, అలా పెట్టకుండా ఉండదేవిడ, నీ మీద ఆగ్రహించి మెడపట్టుకుని గెంటలేదు కదా కాలభైరవుడు, అలా చెయ్యడే కాలభైరవుడు అన్నాడు. అంటే ఏంటన్నమాట, మనం కాశీ వెళ్ళినప్పుడు ఈ నలుగురిని గట్టిగా పట్టుకోమని చెప్పాడు అక్కడ అంతరార్థం. విఘ్నేశ్వరుని పట్టుకో, లోలార్కుని సూర్యుడిని పట్టుకో, అన్నపూర్ణని ధ్యానించు, కాలభైరవుని పట్టుకో, అప్పుడు ఆ నలుగురు నిన్ను కాశీ నుంచి కదలకుండా అట్టే పెడతారు. కాశీ విశ్వేశ్వర అనుగ్రహం కలగాలంటే ఈ నలుగురిని పట్టుకోవాలి, అప్పుడు విఘ్నేశ్వరుడి అనుగ్రహం, సూర్యుడి అనుగ్రహం, కాలభైరవ అనుగ్రహం, అన్నపూర్ణ విశాలాక్షి కటాక్షం ఉంటే అప్పుడు విశ్వేశ్వరుడు రాణిస్తాడు. మనమైనంతే, మన ఇంట్లో మన పిల్లలు, మన భార్య, అదే భార్య అయితే భర్త, వీళ్ళందరూ అనుగ్రహం ఉంటేనే ఆవిడ ఉండనిస్తుంది. అంటే ఇంట్లో సూర్యకాంతలో పెత్తనం ఆవిడదైతే వేరే విషయం, కానీ ఎంత కాదనుకున్నా ఇంట్లో కొన్ని కట్ట ఇబ్బందులు ఉంటాయి సహజంగా. మీ పిల్లలకి ఇష్టం లేదనుకోండి, పద్మాకర్ గారిని ఇంటికి పిలుద్దాం అనుకున్నారు ఒక ఆయన, ఆయన వస్తే మేము ఉండం అమ్మా నాన్న అన్నారంటే పిల్లలు మీరేం పిలవలేదు చెప్పిన. అలాగే భార్య ఆవిడ పిలవాలనుకున్న భర్త గారు పొరపాటు ఆయన రావడానికి వీల్లేదు అన్నాడా, ఆవిడేం చేయలేదు. నీ మొహం నువ్వు నోరు మూసుకొని మెడబట్టి గంటేసే కెపాసిటీ ఉన్న పెళ్ళం అయితే వేరే పక్కన పెట్టండి. అలాగే భార్యామిడి కూడా అంతే, భర్త లేకపోతే భార్య, భార్య లేకపోతే భర్త, ఏం చేయలేరు. అందరి అనుగ్రహం పొందాలి, శివ పరివారము యొక్క అనుగ్రహమును జాగ్రత్తగా పొందాలి అదనమాట.